गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारम् व्याप्तं येन चराचरम् यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। आयातु वरदा देवी अक्षरे ब्रह्मवादिनी गायत्रीं छन्दसा माता ब्रह्मयोनिर्नमोऽस्तु ते। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्।
वेद विज्ञान యొక్క నిత్య జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలో తెలిపేటటువంటి సూత్రమే రామాయణం. ఇది మీరు ఎప్పుడు మరవకండి. ఈ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్, మౌలికమైనటువంటి ఈ సిద్ధాంతాలు మనం మర్చిపోవటం వల్లనే ఈ విశేషమైనటువంటి లోకహితకరమైనటువంటి గ్రంథాలను మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. జత ఇది చరివిత చరవణమే అయినప్పటికీ కూడా చెప్పినదే చెప్పినట్టు అనిపిస్తుందో కూడా మీకు మనస్సులో చాలా బాగా నాటుకుపోవాలి. మన లక్ష్యము వేద విజ్ఞానాన్ని తిరిగి భారతదేశము నుంచి పునరుద్ధరించుట. ఆ మాటల యొక్క ఎంఫసిస్ గుర్తుంచుకోండి. వేద విజ్ఞానము సర్వత్రా ఉంది. ఒక గవర్నమెంట్ కనుక మనం ఆలోచించుకుంటే మొత్తం ఇండియా మొత్తం మీద గవర్నమెంట్ యొక్క శాసనం ఉంటుంది. కానీ దానికి ఢిల్లీ అను హైదరాబాద్ అను ఒక సెంటర్ పెడతాం మనం. అక్కడ నుంచి అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం. అలాగే వేద విజ్ఞానము అనేది సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి శాశ్వత సనాతన నిత్య నూతన నియమాలు. ఎటువంటి నియమాలు? ఆ నియమాలు మార్చుకోలేం మనం. గవర్నమెంట్ లో పెట్టుకున్నటువంటి లాస్, కాన్స్టిట్యూషన్ అయితే అమెండ్మెంట్స్ ఉంటూ ఉంటాయి. కానీ ప్రకృతి యొక్క నియమాలకి అమెండ్మెంట్స్ లేవు, ఉండవు అమెండ్మెంట్స్. రాముడిది ఒకే మాట, రాముడిది ఒకే బాణము అంటాను, అంతరార్థం అది. దాన్ని అర్థం చేసుకోవడానికి తప్ప రాముడు చెప్పింది చేస్తాడని కాదు, రాముడు చెప్పిందే జరుగుతుంది, లేకపోతే జరిగేదే రాముడు చెప్తాడు. ఋషుల యొక్క వాక్కి ఒక విశేషమైనటువంటి లక్షణం ఉంటుందిట, అర్థం దాని వెనక అతను పరిగెడుతుందిట. వాడేమంటే అది జరుగుతుంది, వాడేమంటే అది జరుగుతుంది అనేటువంటి మాటకి, రాముడి యొక్క మాటకి ప్రాణి జాయి పరివచనని జాయి. ప్రాణం పోతే పోతుంది, కాని లా ఎలా పోతుంది? గురుత్వాకర్షణ నియమం సైంటిస్ట్ కి ప్రాణం ఉన్నా ఉండకపోయినా ఒకటే. ఎలక్ట్రిసిటీ యొక్క నియమాలు అది కనిపెట్టినటువంటి సైంటిస్టులో ప్రాణం ఉన్నా ఉండకపోయినా ఒకటే. ఆ నియమాలు పోవు. ప్రాణి జాయి పరు వచనన్న జాయి. వచనం అంటే వర్ల్డ్, ఇన్ ద బిగినింగ్ వాజ్ ది వర్ల్డ్, వాక్ అక్షర బ్రహ్మము, నియమము. రామాయణంలో మీరు గుర్తించవలసినటువంటి విషయం ఉంది. దాని యొక్క పరాకాష్ఠగా సీతారామ కళ్యాణం జరుపుకుంటాం మనం. ఒక చిన్న కుర్రాడిని, 8 ఏళ్లు 9 ఏళ్లు ఉన్నటువంటి కుర్రాడిని వాళ్ల తండ్రి వాళ్ల గురువు యొక్క ఆశ్రమానికి పంపించాడు. చాలా పెద్ద పోస్ట్ లో ఉన్నాడు ఆ తండ్రి. మంచివాడు కూడా, ప్రజలందరూ కూడా మంచివాళ్ళు అనుకుంటారు. గురువు కూడా నా ఆశ్రమం ప్రోడక్ట్ ఇతను అని గొప్పగా చెప్పుకుంటూ ఉండేటటువంటి తండ్రి. ఆ తండ్రి ఏం చేశాడు అంటే 8 ఏళ్లు 9 ఏళ్లు ఉన్నటువంటి తన కొడుకుని, నేను ఎలా గొప్పవాడినయ్యాను, ఏ ఆశ్రమంలో చదివి గొప్పవాడినయ్యాను, నా కొడుకు కూడా ఆ ఆశ్రమంలోనే చదివి గొప్పవాడవుతే బాగుంటుంది అని గురువు దగ్గరికి పంపించాడు. ఆ గురువు ఆశ్రమంలో చాలా విచిత్రమైనటువంటి నియమాలు ఉన్నాయి. చాలా విచిత్రమైనటువంటి నియమం ఏంటంటే, గురువు ఎప్పుడు దీక్ష ఇస్తాడు అన్నది తెలియదు. ఆశ్రమ నియమం అదే, గురువు దీక్ష ఎప్పుడు ఇస్తాడో మీకు తెలియదు. మళ్లీ ఈ మాటను మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీకు తెలిసి గురువు ఎప్పుడు దీక్ష ఇవ్వడు. ఈ క్వశ్చన్ పేపర్ నేను పరీక్షలో ఇస్తున్నానని చెప్పి ఏ ఎగ్జామినర్ పరీక్ష పేపర్ ఇవ్వడు. ఇస్తే అది పరీక్ష కాదు, ఇట్ ఈస్ అ ఫార్స్. ప్రకృతిలో ఫార్సులు జరగవు. మనిషి తన జీవితంలో నియమాన్ని వ్యతిరేకించవచ్చు, అసంబద్దమైనటువంటి జీవితాలు జీవించవచ్చు, కానీ ప్రకృతికి అనుగుణ్యంగా జీవించేటటువంటి వ్యక్తి లేకపోతే వ్యక్తుల సమూహము. వ్యక్తి అంటే గురువు అంటాం, వ్యక్తుల సమూహము అంటే ఆశ్రమం అంటాం. వాల్మీకి ఆశ్రమంలో లవకుశవుల ప్రాదుర్భావము, కడుపుతోన్నటువంటి సీతను అడవికి పంపించేసేటటువంటి సంఘటన యొక్క అంతరార్థము అవగాహన చేసుకోండి. చాలా తమాషా తమాషా ఆయన ప్రశ్నలు ఇస్తూ ఉంటారు మనుషులు. అదే రాముడు భార్యను అడవి పంపించేస్తాడా, అదేం భర్త నరసింహంకి పంపించేస్తాడా అని అవడు అడగడే. ఇంట్లోంచి గంటటనే ఇప్పుడు కూడా మొదటి నుంచి 9 నెలల నుంచి మీరు రిజర్వ్ చేసుకుంటారా ఏ నరసింహంలో చేర్పించాలో, ఇంట్లోంచి గంటుతున్నారా లేదా. వాల్మీకి ఆశ్రమానికి పంపించాడు, ఏంటితో తప్పు చేసింది? అవగాహన లోపం. రామాయణాన్ని అర్థం చేసుకోండి. ఎప్పుడో అర్థం చేసుకుంటాం, అర్థం కాదు. రామ నవరాత్రుల్లో రామాయణం అర్థం కాకపోతే మీకు ఈ సంవత్సరం అర్థం కాదు. మళ్లీ మీరు ఒక సంవత్సరం ఆగాలి. కంచెతేం చేయాలి? మీరు బీజాలు వేసుకుంటూ పోతున్నా నేను ఈ రామ నవరాత్రుల్లో మొత్తము రామాయణం యొక్క వేద విజ్ఞానానికి బీజాలు వేసేసాను, వేస్తున్నాను. ఇంకా రామ పట్టాభిషేకానికి కానీ ఆ బీజాలు పూర్తి కావు. కానీ అంచెలంచెలుగా మీకు వివరణ ఇస్తూ దీక్షలు కూడా ఇవ్వబడతాయి. దాని గురించి చెప్తూ గుర్తున్నా నేనేం చెప్తున్నాను, 8 ఏళ్ల కుర్రవాణ్ణి మర్చిపోయారు చాలా మంది. ఆ కంటిన్యూటీ ఆఫ్ థాట్ ఉంచుకోండి. మీరు ఎక్కడికి వెళ్తున్నావు, లేకపోతే వేస్ట్. నేనేం చెప్పినా ఏకసంత గ్రాహిత్యం అక్కర్లేదు, కానీ చెప్పే విషయాలలో ఉన్నటువంటి కంటిన్యూటీ, ఆ థ్రెడ్, ఆ సూత్రాన్ని మీరు పట్టుకోకపోతే చెప్పింది ఎగిరిపోతుంది. తండ్రి అందువల్ల తన కొడుకుని కూడా ఆ గురువు యొక్క ఆశ్రమానికి పంపించాడు. గురువు అంటే ఏంటి? ఇప్పుడు నేను మీకు చెప్పాను, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. గురువు ప్రకృతి మాత్రమే. ప్రకృతిని మించినటువంటి గురువు లేదు. ప్రతి గురువు కూడా ప్రకృతి నుంచి తీసుకున్నటువంటి జ్ఞానాన్ని మీకు అందిస్తాడు. మొత్తం సివిలైజేషన్ ఏంటి అంటే, సివిలైజేషన్ అంటే మనం చెప్పుకుంటాం కదా, ఈ సివిలైజేషన్ ఉంది, ఆ సివిలైజేషన్ ఉంది, సంస్కృతులు, కల్చర్స్. ఈ డెవలప్మెంట్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ప్రకృతి నియమాల నుంచి మానవుడు తనకి అనుకూలమైనటువంటి నియమాలను మలుచుకుంటూ తన జీవితాన్ని ప్రకృతికి అనుగుణ్యంగా మార్చుకున్నటువంటి సివిలైజేషన్స్ చాలా గొప్పగా అయ్యాయి. ప్రకృతికి మీరు ఏ క్షణంలో దూరం అయ్యారో, ప్రకృతి నుంచి మీరు ఏ క్షణంలో దూరం అవటం మొదలు పెడతారో, ఆ క్షణం నుంచి ఆ సివిలైజేషన్ నాశనం అవుతుంది. అంచేత ప్రకృతి యొక్క పరిపూర్ణమైనటువంటి లక్షణాలను తెలుసుకున్నటువంటి వ్యక్తులు ప్రకృతికి చాలా దగ్గరగా ఉంటారు. ఋషుల యొక్క ఆశ్రమాలు అవి కూడా ప్రకృతికి, నీళ్లకి, నదికి, కొండలకి, కోనలకి, వీటికి చాలా దగ్గరగా ఉంటాయి వాళ్ళ ఆశ్రమాలు. ఈ గురువు ప్రకృతికి చాలా దగ్గరగా ఉంటాడు. ఒక మాటలో చెప్పాలి అంటే ప్రకృతే గురువు. నేచర్ ఈజ్ ద మాస్టర్, గురువు. ఆ గురుత్వాన్ని స్వీకరించినటువంటి వ్యక్తులు ప్రకృతి ఎలా నడిపిస్తోంది మనని, మనం ఎలా జీవించాలి ప్రకృతిలో, దాన్ని అర్థం చేసుకోవటానికి కావలసినటువంటి వ్యక్తుల సమూహము మాత్రమే ఆశ్రమం అని పిలువబడుతుంది తప్ప మిగతావేవి ఆశ్రమాలు కావు. రామాయణంలో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఈ నిర్వచనాలు. అలాంటి ఆశ్రమంలో కొడుకుని తండ్రి పంపించాడు. అక్కడ ఏం చెప్పాడు, దీక్ష ఎప్పుడు ఇస్తాడో తెలియదు. కొందరు 20 ఏళ్ల బట్టి వెయిట్ చేస్తూ ఉంటారు దీక్ష ఇవ్వడు, ఇంకోడు ఆ రోజే వస్తాడు దీక్ష ఇచ్చేస్తాడు. ఇది అక్కడ కండిషన్, ఆ గురువు యొక్క ఆశ్రమంలో కండిషన్. సరే, సీనియర్స్ చెప్పారు వాడికి, రోజులు గడుస్తున్నాయి, 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు గడిచాయి, నెక్స్ట్ డే నేను నీకు దీక్ష ఇస్తాను అని గురువు, ఈ అప్పటికి 11 ఏళ్ళు వచ్చేసాయి కొడుకు అబ్బాయికి, దీక్ష ఇస్తాను అంటే సీనియర్స్ కొంచెం ఉక్రోషంతో ఏడుపుతో కానీ పైకి నవ్వు ముఖాలతో చెప్పారు, మీకు దీక్ష ఇస్తాట అంటే 16 ఏళ్ల బట్టి ఉన్నవాళ్ళు ఉన్నారు, 20 ఏళ్ల బట్టి ఉన్నవాళ్ళు ఉన్నారు. ఈ కథ యొక్క ప్రాక్టికల్ యూటిలిటీ మీరు అర్థం చేసుకోండి. ఇది కథ నేను చెప్పటంలే, మీ జీవితాల్లో ఆ సంఘటన జరుగుతోందేమో చూసుకోండి. కథల రూపంలో చెప్తున్నానంటే జరుగుతోంది అదే. సరే, దీక్ష ఇవ్వటానికి నెక్స్ట్ డే ముహూర్తం పెట్టారు, వెళ్ళాడు. దీక్ష ఇవ్వటానికి వెళ్లగానే గురువు మంత్రం చెప్పాడు, ఒళ్ళు మండింది కొడుకుకి, ఈ అబ్బాయికి. ఇంతటి మంత్రం నాకు తెలియదు అనుకుంటున్నావా ఏంటి, నాకు చిన్నప్పటి నుంచే తెలుసు, నాకు అందరికీ తెలుసు ఈ మంత్రం. ఈ మంత్రం కోసం పెద్ద దీక్ష అని పేరు పెట్టి 4 సంవత్సరాలు నా చేత ఊడిగం చేయించుకుని సేవలు చేయించుకుని ఇంకా నయం మిగతా వాళ్ళందరికీ 27 30 ఏళ్ల బట్టి ఉన్నారు వాళ్ళు, వాళ్ళకి నేను చెప్పేస్తాను ఇదే మంత్రం అని. నువ్వు చెప్పక్కర్లేదు బాబు, వాళ్ళకి తెలుసు ఇదే మంత్రం అని. గాయత్రి మంత్రం మీకు తెలీదు, మళ్ళా అవడో వచ్చి చెప్పాలా రహస్యంగా గాయత్రి మంత్రం. అంచేత సీనియర్స్కి మీరేం చెప్పక్కర్లే గాయత్రి మంత్రం, తెలుసు అందరికీ మహామంత్రాలు, 700 కోట్ల మహామంత్రాలు మంత్ర మహాణంలో రాసి ఉన్నాయి, కావాలంటే మీరు చూసుకోవచ్చు కూడా. కానీ కుర్రవాడిగా తెలియదుగా నేను చెప్పేస్తాను ఇది అందరికీ తెలుసున్నటువంటి నాకు చెప్పామంటే గురువు ఓ చిన్న రిక్వెస్ట్, పొందినే బాబు చిన్న కుర్రాడివి, చెప్పేసి నాకే అభ్యంతరం లేదు అందరికీ కూడా ఈ రహస్యం నువ్వు. కానీ చేసే ముందు చూసి ఆ గుట్లో ఒక గాజు ముక్క ఉంది, ఆ గాజు ముక్కని అమ్మేసుకురా, అందుకే తిట్టాను నేను గురువులందరూ ఇంత గాజు ముక్కని ఏంటి అమ్మటం ఏంటి. సరే, మా నాన్నకి నీ మీద చాలా గౌరవం ఉంది, సరే చివరిసారి నీకు చేసే సేవగా ఈ 4.5 సంవత్సరాలు నువ్వేదో దీక్ష ఇస్తావని నేను చాలా కష్టపడి సేవలు చేశాను, ఇంతటి మంత్రం ఇచ్చావు నువ్వు నాకు ఎందుకు పనికిరానటువంటి, అందరికీ తెలిసినటువంటి, ఎవరికి ఉపయోగపడకటం కూడా నేను చూడలేదు, చాలా మంది ఆ మంత్రాన్ని చేస్తూ ఉంటారు, ఆ మంత్రం ఉపయోగపడటం నేను ఎక్కడా గమనించలేదు, అయినా చివరిసారిగా గురువును అనుగ్రహించాడు శిష్యుడు. నేను చేస్తానులే బాబు, నీకు ఆ గాజు ముక్క అమ్మ పెట్టమంటున్నావు కదా, అమ్మి పెడతానన్నాడు. పిలిచాడు, అమ్మొద్దు, ఉత్తునే చూడు దాని విలువ ఎంత ఉంటుందో, అది మాత్రం అమ్మే బాకు, అంతేలే అవి కొన్ని ఉంటాయి కదా ఓల్డ్ తాత ముత్తాతలు నాటి చైన్లు గడియారాలు తుప్పెట్టి పోయి, అలాంటి పిచ్చేదో ఉంది కాబోలు ఈ గురువుగారికి, ఏదో సెంటిమెంటల్ లింక్ ఉన్నట్టుంది ఆ గాజు ముక్కతో, సరేలే అమ్మను కానీ ఆవిడ ఇవ్వడు దీనికి అనుకుంటూ బయటికి వెళ్ళాడు. సరే, కథ మీకు తెలిసిందే కదా, ఒక కూరలు అమ్మే ఆవిడ చూపిస్తే ఓ వంకాయ ఇస్తానందుక, లేకపోతే ఓ బంగారం దుంపలు ఇస్తానుందో, ఉల్లిపాయ మాత్రం గ్యారంటీగా ఏమైనా ఉందో. ఇప్పుడేమో ఇప్పుడు రేట్స్ నాకు తెలియవు, మొన్న ఎలక్షన్ ముందు చాలా గందరగోళం, టీవీలో ఉల్లిపాయల గురించి ఎందుకో చెప్పారు అందరూ, అంచేత ఉల్లిపాయ మాత్రం ఇస్తానని ఉండదు. సరే, మెల్లిమెల్లిగా విలువ పెరుగుతూ వచ్చింది ఆ గాజు ముక్కకి. చివరికి రాజుగారి ఆస్థానం దగ్గరికి వెళ్తే, బాబు ఈ గాజు ముక్కకి నేను విలువ కట్టలేను, నా రాజ్యం అంతా ఇచ్చేస్తాను, దానికి విలువ అది సరి సమానమైనది కాదు, నేను నా దగ్గర ఉన్నటువంటిది అది ఇచ్చేస్తాను. చిన్న కుర్రవాడి మనసులో విలువ పెరగటం మొదలెట్టిన కొద్దీ అంతర్మధనం ప్రారంభమైంది, అసలు ఈ గాజు ముక్క ఏమిటి, ఎందుకు దీనికి ఇలా విలువ పెరుగుతూ పోయింది, చివరికి ఏ స్థితికి వచ్చాడో దానికి విలువ మనం కట్టలేము. ఆ విలువ కట్టలేనటువంటి రామ మంత్రము ఈ 9 రోజులలోనే మీకు సంపూర్తిగా లభిస్తుంది, 11వ రోజు లభించదు. మీకు లభించాలంటే మళ్ళా మీరు ఈ 9 రోజులు అవస్థపడాల్సిందే, పట్టుకోండి దాన్ని. అది నేను అందుకు చెప్పేది, వేద విజ్ఞానం మొత్తము ఆ 2 అక్షరాల్లో ఉంది. అనేక సార్లు మీకు ఉదాహరణ ఇచ్చాను, ఆ 2 అక్షరాల్లోనే వేద విజ్ఞానం ఉంది అని నవ్వేటటువంటి ప్రబుద్ధులకి నేను చెప్తూ ఉంటాను, నువ్వేం చదువుకున్నావయ్యా పీహెచ్డీ, 8 అక్షరాలు 2.5 అక్షరాలు, నీ మొత్తం జ్ఞానం 8 అక్షరాల్లో ఉంది, పిహెచ్డీలో ఉంది. నువ్వు పిహెచ్డీ చదివి అనగానే మీకు అవగాహన వస్తుంది కదా వీడు చాలా చదువుకున్నవాడని. కాదండి, నేను పియూసీ చదివాను అన్నాడు అనుకోండి ఎవడైనా, అమ్మో వీడు మూడక్షరాలు చదివాడని మీరేం కంగారు పడరుగా. మీకు తెలుసు పియూసీ వేరు పిహెచ్డీ వేరు, ఆ రెండు అక్షరాలలో సంపూర్ణ వేద విజ్ఞానం ఉందంటే ఎందుకు కంగారు పడతారు మీరు? ఖచ్చితంగా అక్షరాల ఉండేది. నిన్న చెప్పినటువంటి విషయాన్ని మీరు మర్చిపోకుండా ఉంటే దాని నుంచి ముందుకు వెళ్దాం మనం. నిన్న ఏం చెప్పాను నేను, ప్రకృతిలో జన్మజన్మల యొక్క బంధాలను, జన్మజన్మల నుంచి జరుగుతున్నటువంటి కర్మ విపాసనను విపాకాన్ని, మనకొచ్చేటటువంటి రోగాలు కానీ మనకొచ్చేటటువంటి సుఖాలు కానీ కర్మ వల్ల ఎలాగా మారుతూ ఉంటాయి అన్నది మీరు గమనించుకోవటం మొదలెడితే వేద విజ్ఞానానికి అర్హత మాత్రమే మీకు వస్తుంది. ఎంట్రన్స్ టెస్ట్ రాయగలుగుతారు మీరంతే. దానివల్ల మీకేదో వేద విజ్ఞానం వస్తుంది అనుకోకండి. వేద విజ్ఞానానికి ఎంట్రన్స్ టెస్ట్ రాయటానికి కావలసిన వాటిలో ఈ రెండు చాలా ముఖ్యమైనటువంటివి. నెంబర్ వన్, జన్మజన్మల యొక్క పరిణతి మానవ జన్మ. ఈ మానవ జన్మ అంతము కాదు, మొదలు కాదు, ఎక్కడో కొన్ని కోట్ల సంవత్సరాల కిందట మొదలైనటువంటి ఈ విశాల ప్రయాణంలో, సుదూర ప్రయాణంలో ఆల్మోస్ట్ ఒక మధ్యమ స్థితి, ఇది మిడిల్ పాయింట్. మానవ జీవితం తర్వాత కూడా కొన్ని కోట్ల కోట్ల సంవత్సరాల ప్రయాణం మనం పూర్తి చేయవలసి ఉన్నది. పూర్తి చేయవలసి ఉన్నది అనేటటువంటి భావనతో పరిణామ క్రమంలో మన జీవితాలు ఎక్కడికి తీసుకెళ్తున్నాయి, ఎక్కడికి వెళ్తున్నాం, మన కుటుంబం ఎక్కడికి వెళ్తోంది, కుటుంబంలో మన పాత్ర ఏమిటి, మన బాధ్యత ఏమిటి అన్నది నిన్న చర్చించుకున్నాం మనం. దానికి నేను మీకు ఒక ఫార్ములా చెప్పాను. గురువు యొక్క పని మీద మీకు ప్రేమ ఉంటే మీరు చేసుకునేటటువంటి నిర్ణయాలు, కుటుంబం మీద మీకు ప్రేమ ఉంటే మీరు చేసుకున్నటువంటి నిర్ణయాలు, రెండు ఎక్స్ట్రీమ్స్. ఇవి రెండు చివరల్లో మీరు జీవిస్తూ ఉంటారు. సొంతమైనటువంటి, లేకపోతే నా కుటుంబానికి నేను బాధ్యుణ్ణి, దానివల్ల నేను చేయవలసిన కార్యక్రమాలు ఇవి, అది ఒక బాధ్యత యొక్క ఒక ఎండ్. రెండో వైపు మీరు ఎంత దూరం వెళ్లగలరు? అన్నిటినీ వదిలేసి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, గురువు యొక్క పనికి మీ సంపూర్ణ సమర్థము అర్పించగలరు. దయచేసి ఇక్కడ మళ్ళా మీరు గాభరా పడకండి, ఇక్కడ మీరు చాలా గాభరా పడుతున్నారు. సంపూర్ణ మానవ జీవితం అక్కడ నాశనం అయిపోతుంది. క్రైస్ట్ యొక్క ఉపాసకులు కాని, మహమ్మద్ యొక్క ఉపాసకులు కాని, జరాస్ట్రిజం పార్సీ మతం యొక్క ఉపాసకులు కాని, వీళ్ళందరూ చేసేటటువంటి తప్పు, హిందువులు చేసేటటువంటి తప్పు కూడా అదే. ఏమిటి ఆ తప్పు అంటే, గురువు చెప్పిన పని కాదు ముఖ్యం, గురువు చెప్పిన ప్రకృతికి అనుకూలముగా ఉన్నటువంటి పని అవునా కాదా అది నిర్ణయించుకోండి. మీరు అక్కడ గురువు చెప్పింది మీరు చేయకలే, గురువు చెప్పింది ఎప్పుడు చేయకలే. శుక్రాచార్యుడు చెప్పింది బలి చేశాడా? ఏంటి చేసి ఉంటే ఇప్పుడు చెప్పుకునేవాళ్ళం కాదు. గురువు చెప్పిన ప్రతిదీ చేయకలే మీరు. గురువు దగ్గర నుంచి మీరు ఏం నేర్చుకోవాలి? గురువు చెప్పినటువంటిది ప్రకృతి నియమాలకు, అనగా వేద నియమాలకు అనుగుణ్యంగా ఉందా లేదా దాన్ని అబ్జర్వ్ చేసుకోండి. సైంటిఫిక్ రీసెర్చ్ లో సూపర్వైజర్ ఉంటాడు, ఆయనకి తెలియదు ఆ టాపిక్ ఏంటో. టాపిక్ ఏంటో అంటే ఆ రీసెర్చ్ ఎక్కడికి వెళ్తుందో తెలియదు, కానీ ఆయన గైడ్ చేస్తాడట. ఈ ప్రబుద్ధులు ఆయన గైడ్ చేస్తాడని ఒప్పుకుంటాడు. చాలా రేషనలిస్ట్లవి మేము, సైంటిస్ట్లవి అసలు గుడ్డిగా మేము ఏమీ నమ్మము. మరి మీరు చేస్తున్న పిచ్చి పని ఏంటి? ఎక్కడికి వెళ్లాలో, ఎలా వెళ్లాలో మీకు తెలియదు. సైంటిస్టుల సంగతి చెప్తున్నాను నేను, ఋషుల సంగతి చెప్పటంలే. వాడి దగ్గరికి వీడు రీసెర్చ్ స్కాలర్ గా జాయిన్ అవుతాడు, వీడికి తెలియదు ఎక్కడికి వెళ్లాలో. ఇద్దరు గుడ్డి వాళ్ళు అయినా అక్కడ మనం ఎందుకు దాన్ని ఒప్పుకుని కోట్ల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం? ఉదాహరణకి ఎప్పుడు నేను క్యాన్సర్ గురించి చెప్తాను కదా, క్యాన్సర్కి మందు ఏంటో తెలుసా? కొన్ని కోట్ల రూపాయలు అనేక సంస్థలలో క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పేరుతో ఖర్చు పెడుతున్నాం మనం. మందు తెలియదు, ఎన్నాళ్లలో తెలుస్తుందో తెలియదు, ఏ పంధాలో వెళ్తే తెలియదు, ఏమి చేస్తే వస్తుందో తెలియదు, అయినా మనం దాన్ని సైన్స్ అని పిలుస్తున్నామే. పిలవటమే కాకుండా దానికి మనం హోల్ హార్టెడ్ సపోర్ట్, గుడ్డివాళ్లు గుడ్డివాళ్లకి సపోర్ట్ చేసినట్టు సైన్స్ అంటున్నాం మనం. ఎందుకు సైన్స్ అంటున్నాం అది అర్థం చేసుకోండి. అది నేను నొక్కి చెప్పడానికి, వీళ్ళని క్రిటిసైజ్ చేయడానికి చెప్పడానే. ఎందుకు సైన్స్ అని ఒప్పుకుంటున్నాం అంటే, ప్రకృతి నియమాలకి అనుగుణ్యంగా వాళ్లు ప్రయత్నం చేస్తున్నారు. గుడ్డిగా ఏం చేయటం లేవాళ్ళు, ఇది కలుపుదాం అది కలుపుదాం ఇది చేద్దాం అది చేద్దాం వాళ్ళు అనుకున్నట్టు రాకపోతే నిరాశ చెందరు. ఎక్కడో ప్రకృతిని వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. దాన్ని సవరించుకుందాం. రామాయణంలో కళ్ళున్నటువంటి వ్యక్తి కళ్ళున్నటువంటి మార్గంలో తక్షణమే మిమ్మల్ని తీసుకోవటానికి కావలసినటువంటి జ్ఞానము ఉంటే, గుడ్డివాళ్లగా ఇన్ని వేల కోట్ల సంవత్సరాలు బట్టి జీవిస్తున్నటువంటి మనము సడన్ గా కళ్ళున్నవాళ్లగా మారవచ్చు. ఈ రెండు రోజుల్లో మారవచ్చు. ఆ కళ్ళని ఉపయోగించుకోవటానికి మీకు టైం పడవచ్చు. ఆ కళ్ళనే వేద విజ్ఞానంలో జ్యోతిశాస్త్రం అని చెప్తాం మనం. వేద విజ్ఞానం మనకి అర్థం అవ్వాలి అంటే జ్యోతిశాస్త్రం మీకు తెలియాల్సిందే. జ్యోతిశాస్త్రం తెలియకుండా వేదాలు అర్థం కావు. తమాషా ఏంటి అంటే జ్యోతిశాస్త్రం తెలియని వాళ్ళందరూ కూడా వేదాల గురించి అధ్యయనం చేస్తున్నారు, వేదాల గురించి పుస్తకం రాస్తున్నారు. ఎలా చెప్పగలుగుతున్నాం? జ్యోతిశాస్త్రం మాట ఎక్కడ కనిపించదు వేద పుస్తకాలలో. అసలు కనిపించాల్సిందే జ్యోతిశాస్త్రం యొక్క అవగాహన. ఎందుకు చెప్తున్నాను అర్థమైందా? ఇది రేపు రామనవమి నాడు ఒక విశేషమైనటువంటి కాలములో గ్రహాలన్నీ సర్వోచ్చమైనటువంటి స్థితిలో ఏర్పడతాయి. ఏర్పడినప్పుడు జరిగేటటువంటి వైబ్రేషన్స్, ఏర్పడినప్పుడు జరిగేటటువంటి ప్రకంపనలు కళ్ళు ఉండి మీరు వింటే, చూస్తే కాదు వింటే, రాముడి యొక్క ఆవిర్భావం జరుగుతుంది. మీకు ఎవ్వరూ ఆపలేరు దాన్ని. రాముడి యొక్క ఆవిర్భావం తక్షణమే జరుగుతుంది. దాన్ని ఉపయోగించుకోవటానికి మీరు సాధన చేయాలి. సాధన యొక్క రహస్యం అది. దర్శనం కోసం కాదు, దర్శనం తక్షణమే అవుతుంది మీకు. వాల్మీకి హంతకుడికి నారదుడు రామ అనమన్నాడు. అయిపోయాడు, అయిపోయింది. ఆ క్షణంలో మారిపోయాడు వాడు. ఆ మారిపోయినటువంటి వ్యక్తి ఆ శక్తులను ఉపయోగించుకోవడానికి సాధన చేయవలసి వచ్చింది. మీ చేతికి ఎప్పుడైతే ఓ మిలిటరీ బ్యాడ్జ్ ఇచ్చి రైఫిల్ ఇచ్చారు, మీరు గుండేసి కొట్టే వచ్చేవారు. నేను కానీ కొట్టగలవా? మళ్ళా మీరు ట్రైనింగ్ క్యాంప్కి వెళ్ళాలి. ట్రైనింగ్ క్యాంప్కి వెళ్ళాక ట్రైనింగ్ సరిసమానంగా పూర్తి చేసుకోవాలి. పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత యుద్దం అంటే భయం ఉండకూడదు మీకు. భయం లేకపోయినప్పుడు ఓకే అని చెప్తారు. రేపు రామనవమి నాడు ఆ సీతారామ కళ్యాణము, ఆ అద్భుతమైనటువంటి అవకాశం మీకు మళ్లీ మళ్లీ ఇస్తుంది. అది మనం మర్చిపోయి కళ్యాణాలు చేసుకుంటూ కూర్చుంటాం పిచ్చివాళ్ళలాగా. ఎప్పుడు కళ్ళు తెరిచి ఉంచుకోవాలో అప్పుడు కళ్ళు మూసుకుంటున్నాం. జాగ్రత్త, ఈ సంవత్సరం దాన్ని మిస్ కాకండి. ఈ కళ్యాణం యొక్క ఇంపార్టెన్స్, ఈ కళ్యాణం యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ప్రకృతి సంబంధమైనటువంటి రహస్యాలు మీకు ఆ రోజు సీతారాం చెప్తాడు. నేను చెప్పిన సీతారాం చెప్పిన ఒకటి అది గుర్తుంచుకోండి. సీతారాం కాదు, ఇంకో ఎక్స్వైజర్ చెప్పినా, రేపు పిల్లవాడు చెప్పినా ఒకటే. ఇంచేత ప్రకృతిక నియమాలు ఎవడు చెప్పినా ఒకటే. ఇంచేత ఫలానా వాళ్ళు చెప్తేనే అది కరెక్ట్ అనేటువంటి మూర్ఖత్వాన్ని మీరు ముందు వదిలేసుకోవాలి. సబ్జెక్ట్ అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. వేద విజ్ఞానం యొక్క రహస్యము రామాయణం ద్వారా మీకు ఏది అవుతే అందివ్వబడుతుందో ఆ వేద విజ్ఞానం యొక్క లక్ష్యము, ఆ వేద విజ్ఞానము మీకు ఇవ్వదలుచుకున్నటువంటి హెల్పింగ్ హ్యాండ్ ఏంటి అంటే, ఈ వేద విజ్ఞానాన్ని తెలుసుకోవటానికి నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. రామో విగ్రహవాన్ ధర్మ, ఈ శరీరమే మూర్తీభవించినటువంటి వేదము. నీ శరీరమే వేదస్వరూపము. గురువు యొక్క స్వరూపమే కాదు, గురువుకి తెలుసు వాడు వేదస్వరూపుడని. మనకి తెలియటం లేదు మనం వేదస్వరూపులు అని. తెలియకపోతే ఏమైంది? మీరు వేదస్వరూపులేం. ప్రతి వ్యక్తి, మానవ శరీరధారి అయినటువంటి ప్రతి వ్యక్తి కూడా వేదస్వరూపుడే. అందులో ఏ విధమైనటువంటి డౌట్ లేదు. ఈచ్ సోల్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్, వివేకానంద యొక్క ఘోష. మీరు డివైనే. మేము డివైన్ కాదు అంటే ఏం చేయగలం? నేను విన్ను, అది ఆ మొండితనాన్ని వదలండి. మీరే డివినిటీ, మీరే వేదస్వరూపులు. మరి మీరే వేదస్వరూపులు. మరి వేదం అంటే ప్రకృతిలోని నియమం. మళ్ళా ప్రకృతిలోని నియమం అంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో. ప్రకృతిలో ఉన్నటువంటి ఒకటే ఒక నియమము, సూర్యుడి యొక్క కిరణాలు. సూర్యుడి కిరణాలను మించి మీరు వెళ్లలేరు. ఇమం వివస్వతే యోగం ప్రోక్తమానహమవ్యయం. ఆదిత్య హృదయం, రామరక్షా స్తోత్రం, లలితా సహస్రనామంలో కూడా మీకు చాలా సార్లు ఈ విషయం తగులుతూ ఉంటుంది. మీకు తిథి మండల పూజిత, తిథి మండలాలు ఎలా ఏర్పడతాయి? సూర్యుడు చంద్రుడు మధ్య కోణం లేకుండా తిథి రాదు. పంచమీ పంచభూతేశి పంచ సంఖ్యోపచారిణి ప్రపంచం ఎలా ఏర్పడుతుందో సూర్యుడి యొక్క కిరణాలతోనే వేదాలు ఏర్పడుతున్నాయి. వేదాలంటే సృష్టిని పాటించేటటువంటి నియమాలు. ఇది కొంచెం జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి. ఇది అర్థమైపోతే మీకు అసలు ఆధారం దొరికినట్టే, మూలాధారం దొరికినట్టే వేదాలను అర్థం చేసుకోవటానికి. ముందు నియమం ఏర్పడుతుంది, తర్వాత పరిస్థితులు ఏర్పడతాయి. మళ్ళీ వినండి, అది ముందు నియమము ఏర్పడుతుంది, తర్వాత పరిస్థితులు ఏర్పడతాయి. ఇప్పుడు ఒక కాలేజీ ఉంది, ముందు ఏం ఏర్పడుతుంది, ఫలానా చోట కాలేజీ కట్టాలి, ఈ కాలేజీ ఈ నియమాలు మేము పాటిస్తాం, ఫలానా వాళ్ళకి సీట్ ఇస్తాం, ఫలానా వాళ్ళకి సీట్ ఇవ్వం, ముందు ఈ నియమాలు ఏర్పడతాయి. ఈ నియమాలు ఏర్పడిన తర్వాత కాలేజీ, నియమం లేకుండా కాలేజీ రన్ చేయండి, ఏ ఇన్స్టిట్యూషన్ రన్ చేయండి, రెండో రోజు మూతపడుతుంది. ఈ విశాలమైనటువంటి ప్రకృతి మూతపడదు. అజోపిసన్ నవ్యయాత్మ భూతానామీశ్వరోపిసన్ ప్రకృతి స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయయ. పుట్టుకలేదు, అంతము లేదు, కానీ భూతానామీశ్వరోపిసన్, ఈ భూతాలున్నాయే, పంచభూతాలున్నాయే, వీటికి నేను ఈశ్వరుణ్ణి, కంట్రోలర్ని అనేటటువంటి నియమాలు ముందు ఏర్పడిన తర్వాత మానవ శరీరం ఉత్పత్తి అయింది. తైత్రీయోపనిషత్తు మీరు చదువుకుంటే ఈ రహస్యం మీకు బోధపడుతుంది. మళ్లీ అర్థం చేసుకోండి, మీకు మానవ శరీరం రావటానికి కారణము మీకు వేద విజ్ఞానం లభించేటటువంటి అర్హత ఉంది కనుకే మానవ శరీరం వచ్చింది. అయితే మానవ శరీరం రాదు. ఆ విషయాన్ని ముందు మీరు చాలా జాగ్రత్తగా జ్ఞప్తి చేసుకుని మీ బాధ్యతలేంటో, మీరేంటో, మీరు ఎలా జీవించదలుచుకున్నారో నిర్ణయించుకోండి. అది మనం మర్చిపోతున్నాం. ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా చెప్పుకున్నా అసలైంది మర్చిపోతున్నాం మనం. అసలైన విషయం ఏంటి? వేద విజ్ఞానం. వేద విజ్ఞానం అంటే సూర్యకిరణాల యొక్క విజ్ఞానము. ఈ సూర్యకిరణాల యొక్క విజ్ఞానమే మనకి త్రేతాయుగం నుంచి ద్వాపర యుగం నుంచి ఈనాటి వరకు లభిస్తుంది. కాశీలో గోపీనాథ్ కవిరాజను ఒక మహాప్రకాండ తాంత్రికుడు, నా చిన్నతనంలో ఆయన్ని దర్శనం చేసుకున్న, అప్పటికే ఆయనకి 80 ఏళ్ళు ఎంతో, నాకు 10-11 ఏళ్ళు ఉన్నప్పుడు ఆయన గురువు ఉండేవాడు విశుద్ధానందజీ అని. ఆయన ఈ సూర్యకిరణ విజ్ఞానంలో చాలా గొప్పవాడు. ఆయన దగ్గరికి పాల్ బ్రంటన్ అనేటువంటి ఒక విదేశీ రచయిత వెళ్లాడు. వెళ్ళాక, మీరేదో చాలా గొప్పవాళ్ళని విన్నాను, అది విన్నాను, అసలు ఈ సూర్యకిరణాలు అవి ఏం చేయగలం అన్నాడు. సరే, ఆ మూల మట్టి ఉంది కదా, మట్టిని తీసుకురా అన్నాడు. మట్టి తీసుకొచ్చాడు. మట్టి తీసుకొచ్చాక ఓ భూతత్వం మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ఉంటుంది, 5 రూపాయలు 10 రూపాయలకి దొరుకుతుంది, మామూలు భూతత్వం కొనుక్కోమన్నాడు బజార్ నుంచి. తీసుకొచ్చాడు. తీసుకొచ్చాక ఆ సూర్యకిరణాలను దాని మీద పడేటట్టు చేశాడు. వజ్రంగా మారిపోయింది, నీలంగా మారిపోయింది, అలా నవరత్నాలని మట్టితో తయారు చేయగలిగాడు సూర్యకిరణాన్ని ఉపయోగించి. చచ్చిపోయినటువంటి పావురం మీద ఆ సూర్యకిరణము దాని యొక్క కుడి కన్ను మీద ప్రసరింపజేసి ఆ పావురాన్ని బతికింపజేశాడు. అది ఎప్పుడో జరిగిన సంఘటన కాదు, ఋషిమయ జీవితంలో ఎప్పుడో జరిగినటువంటి సంఘటన కాదు, మొన్న మొన్న ఒక 100 ఇయర్స్ బ్యాక్ కాశీలో జరిగినటువంటి సంఘటన. ఈ సూర్యకిరణ విజ్ఞానం మీరు నేర్చుకోండి అని చెప్పబడుతున్నది భారతీయ సంస్కృతి. ఇంకా సూర్యకిరణాలతో మీరు ఏదైనా చేయగలిగినప్పుడు భౌతిక జీవితంలో మీకేంటి అవసరం? అక్షయపాత్ర గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. పుట్టపర్తిలో ఓ విశేషమైనటువంటి వ్యక్తులను నారాయణ వనంలో పెట్టి బాబా సత్సాయి బాబా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాడు ఈ సూర్యకిరణ విజ్ఞానం మీదే. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇవ్వగలండి, కానీ బాబా నాకు కాస్త విభూతి ఇవ్వలేదు, బాబా నాకు చాక్లెట్లు ఇవ్వలేదు అని ఏడ్చే చిన్నపిల్లలకి బాబా ఏమి ఇవ్వగలడు? సూర్యకిరణ విజ్ఞానం కూడా ఆ రామ అనేటువంటి శబ్దంలో ఉంది. సూర్యకిరణ విజ్ఞానం ఆదిత్యోదయం రామ రామ మహాబాహు, రామ 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 మహాబాహు షణుగుహ్యం సనాతనం. ఇందాక నేను చెప్పాను గాజు ముక్కలా కనిపిస్తుంది, ఏముంది రామ అని. దాని విలువ తెలిసినవాడు రాజ్యం మొత్తం ఇచ్చేస్తాను బాబు, అది నాకు ఇయ్యి అంటాడు. ఈ రహస్యాన్ని, సూర్యకిరణ విజ్ఞానాన్ని మానవ శరీరంలో మనం పట్టుకోవాలి అంటే ఈ 9 గ్రహాలు మన శరీరంలో ఎలా ఉన్నాయో నేను అనేక సార్లు మీకు చెప్తూనే వచ్చాను. నేను రేపు దాని యొక్క విశిష్టత మీరు పట్టుకుని ఒక చిన్న ప్రిన్సిపుల్ అర్థం చేసుకోండి. వేద విజ్ఞానంలో, భారతీయ సంస్కృతిలో తిరుగులేని ఒక బాణం ఉంది. ఆ బాణం పేరేంటో తెలుసా? రామబాణం. ఏ బాణానికైనా తిరుగు ఉంది కానీ రామబాణానికి తిరుగు లేదు. మరి రామబాణం అనేది అదే రామబాణం. ఆ రామ అనే శబ్దమే మీరు ఉపయోగించుకోగలిగితే హవ్యా హతాగ్య సర్వత్ర లభతే జయమంగళం. ఇంతకుంది ఎప్పుడైనా ఈ లైన్ వెళ్ళేదా మీరెవరు? మీరెవరు వెళ్ళేదా? రామరక్షా స్తోత్రం వస్తుంది అది. హవ్యా హతాగ్య సర్వత్ర, ఇంకా వాడి ఆజ్ఞకి ఎక్కడ తిరుగు ఉండదు. లభతే జయమంగళం. మరి ఆ బుధకౌశిక ఋషి బుధుడు మెర్క్యురీ తప్పు చెప్పాడా? మరి మనకి చేత కావటం లేదా? యాటమిక్ ఎనర్జీతో ప్రపంచాన్ని నాశనం చేసేటువంటి శక్తి ఉన్నది. యాటమ్ అంటే పరమాణువు. మీ దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న గడ్డిపోచను మీరు చేసిన అందులో లక్షల సంఖ్యలో పరమాణువులు ఉంటాయి. మరి అది బాంబు పేల్చండి చూస్తాను. రామబాణానికి అదే పరిస్థితి. దానికి రెండు విశేషమైనటువంటి కార్యక్రమాలు రామనవమి నాడు ఈ 9 రోజుల్లో మనం జరుపుకుంటాం. దానికి కావలసినటువంటి పరిస్థితి నేను కల్పిస్తూనే వచ్చినాను. నేను అంచేది మీరే కంగారు పడక్కల్లా, ఏదో కొత్త విషయాలు అప్పుడు ఏదో జరుగుతాయని చెప్పినవే మళ్లీ ఆ రోజు కాస్త జాగ్రత్తగా మీరు గమనించుకోండి. ప్లస్ ఇంకోటి చెప్పాను కదా, తెలియని వాళ్ళు అప్పుడు కూర్చున్నా వస్తుంది. విషయం ఏంటి అంటే ఈ నవరాత్రుల యొక్క ప్రాముఖ్యత మీకు తెలిసినా తెలియకపోయినా ఆ క్షణంలో ఎవడైతే అక్కడ ఉంటాడో వాడికి ఆ లాభం వస్తుంది. ఆధ్యాత్మికతలో అదొక పిచ్చిది. తెలిసి అక్కడ వెళ్లకపోయినా వాడికి లాభం రాదు. నాకు తెలుసు కదా, లాభం లేదు. తెలియదు కదా, నేను అక్కడున్నాను. నీకు తెలియకపోవచ్చు కానీ దాని లాభాలు నీకు అంటుకుంటూ ఉంటాయి. దీనిని మీరు గుర్తుంచుకుని రెండు విషయాలను మనసులో పెట్టుకోండి. సీతారామ కళ్యాణము, రామ పట్టాభిషేకానికి, మానవ శరీరంలో జరిగేటటువంటి సూర్యకిరణ విజ్ఞానానికి సంబంధం ఏమిటి అనేది మీరు నిరంతరము ఆలోచించుకోండి. ఎక్కడికో వెళ్ళిపోకండి. నేను లలితా సహస్రనామం చదువుతున్నాను, లలితాదేవి వేరు, హనుమంతుడు గురించి చదువుతున్నాను, హనుమంతుడు వేరే దేవుడు, అందరూ సూర్యకిరణాలే. ఆకుపచ్చ రంగు సూర్యుని యొక్క కిరణమే, ఎరుపు రంగు సూర్యుడు యొక్క కిరణమే. కానీ ఎరుపు రంగు ఎర్రగా కనిపిస్తుంది, ఆకుపచ్చ రంగు ఆకుపచ్చగా కనిపిస్తుంది. తేడా ఉంది రంగుల్లో. రంగుల్లో తేడా లేదు అని నేను అంటలే, కానీ సూర్యకిరణమే లేకపోతే ఈ రంగులు లేవు. ఈ విషయాన్ని ఈ దేవతాశక్తుల యొక్క దాంట్లో అర్థం చేసుకుని 100 నుంచి మొదలెత్తి 1000 వరకు వెళ్లేటటువంటి ఆ దేవతాశక్తుల నామావళిని, సహస్రనామ స్తోత్రాన్ని మించి లేదు మనకెక్కడ. మనం 100000 లలితా సహస్రనామార్చన చేద్దామంటే లలితా సహస్రనామాలు 100000 లేవు, మీకు సహస్రమే ఉన్నాయి. దాన్ని 100 సార్లు మీరు చదివితే 100000 అంటాం మనం. దాని అంతరార్థం బోధపడుతోందా మీకు? 1000 కంటే ఎక్కువ సంఖ్యను మించి మానవ శరీరధారి వెళ్లలేడు. అంటే 4 ఫిగర్ శాలరీ అని చాలా గొప్పగా చెప్పుకునేవాళ్ళం మనం. ఇప్పుడు 4 ఫిగర్ శాలరీ అందరికీ ఉంది. అంటే ఇప్పుడు 7 ఫిగర్ శాలరీ రావాలేమో. కానీ 4 ఫిగర్ 7 ఫిగర్ అంటే ఏంటో అర్థమైందా మీకు? చాతుర్వణ్యం మయా సృష్టి గుణకర్మ విభాగశ మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము. మానవీయ జీవితం ఈ 4 వేదాలలోనే నడుస్తున్నది. 5వ వేదము, 6వ వేదము, 7వ వేదము రావలసి ఉన్నాయి అని శాస్త్రాలు చెప్తున్నాయి. 7 వేదాలు ఈనాడు భూమి మీద దిగి ఉన్నాయి. ఈనాడు తప్పు చెప్పాను, అప్పుడే 1.5 ఇయర్స్ దాటిపోయింది అది దిగి. ఉపయోగించుకోగలుగుతున్నావా లేదా? మళ్లీ గుర్తు చేసుకోండి ఏం చెప్పానో, మళ్లీ దారి తప్పకండి. రామనవమి జరుపుకున్నా, రేపు దుర్గా నవరాత్రులు జరుపుకున్నా, ఇంకో నవరాత్రులు జరుపుకున్నా, ఏ దేవత యొక్క గుడికి వెళ్లినా, ప్రకృతిలో మీకు ఏవి కనిపించినా, ఆఖరికి ఈ చెట్టు కూడా మూర్తీభవించినటువంటి వేదమే. మూర్తీభవించినటువంటి వేదమే. ఇంచేత మూర్తీభవించినటువంటి వేదమే. వేదము అంటే సూర్యకిరణాలు. ప్రకృతి అంతా సూర్యకిరణ నిర్మితం కనుక మీకు దుర్గోచరమైనటువంటి ప్రతిదీ, దుర్గోచరము కానటువంటిది ప్రతిదీ కూడా వేదమే. వేదములోని భాగాలే, వేదములోని అంశలే. కానీ వేదములో ఒక విచిత్రత ఉంది. ఒక అంశాన్ని కనుక నువ్వు వేదాన్ని పట్టుకోగలిగితే సంపూర్ణ వేదం నీకు తిరుగుతుంది. అది రేపు పట్టుకోండి, రామ అనేటటువంటి శబ్దాన్ని మీరు పట్టుకోగలిగితే చాలు, అంశాన్ని పట్టుకోగలిగితే సంపూర్ణ వేద విజ్ఞానం మీకు జరుగుతుంది. చాలా మంది మహాత్ములు, చాలా మంది పెద్దవాళ్లు చెప్పేది కూడా అదే. వేదము మామూలుగా అర్థం చేసుకోలేం కనుక, ప్రకృతి నియమాల్ని మనం మామూలుగా అర్థం చేసుకోలేం కనుక, మానవ జీవితములో ప్రకృతి నియమాలు, సూర్యకిరణాలు ఎలా పనిచేస్తున్నాయో ఆ భావం అర్థం చేసుకోండి. నేను రిపీటెడ్ గా ఆ పదాన్ని వాడేది ఎందుకు అంటే, ముందు మీకు బ్రెయిన్ వాష్ అవ్వాలి. ప్రతిదీ కూడా సూర్యకిరణాలే, ప్రతిదీ కూడా సూర్యకిరణాలే. సూర్యకిరణాలను దాటి ప్రస్తుతం మీరు ఆలోచించలేదు. ఈ మానవ శరీరం దాటిపోయిన తర్వాత, గంధర్వ యక్ష నాగస్థితులకు మీకు వెళ్లిన తర్వాత, ఆ సూర్యకిరణాలను మీరు ఎలాగా ఏమంటారు దాన్ని, అల్లుకోవటం, ఇంటర్ట్రైన్, వడుగు అర్థమైంది కదా, బట్ట ఎలా నేస్తామో సూర్యకిరణాలను మీరు అలా నేయవచ్చు. నేసే విధానం ఉంది, కానీ ఇదంతా కూడా మీరు అనుకున్నట్టు చేస్తే రాదు. ప్రకృతిలో మనం అనుకున్నట్టు చేయకూడదు, ప్రకృతి ఎలా చెప్తుందో మీరు అలా చేయాలి. దానికి మొట్టమొదట నేను ఇచ్చినటువంటి సందేశాలను మర్చిపోకండి. చాలా సంవత్సరాల బట్టి మీకు ఇస్తున్నాను, ప్రకృతికి అనుగుణ్యంగా జీవించటం నేర్చుకోండి. ప్రకృతికి అనుగుణ్యంగా అంటే నేను నేల మీద పడుకుంటాను, మిమ్మల్ని ప్రకృతి ఎక్కడ ఉంచిందో అక్కడ జీవించటం నేర్చుకోండి. అది నేను చెప్పింది. మీ నియమాలు మార్చుకోకండి, మీ జీవితాలను మార్చుకోకండి, మీ సంబంధ బాంధవ్యాలను మార్చుకోకండి, దేన్ని వదలకండి. మీరు ఫస్ట్ స్టెప్ చాలా జాగ్రత్తగా దీన్ని అవగాహన చేసుకోండి. ఇది చేయలేకపోతే కుదరదు, అది వేద విజ్ఞానం నేర్చుకోవటం కుదరదు. మీరు ఎక్కడున్నారో అక్కడే ఉండండి, సుఖంగా ఉంటే సుఖంగా ఉండండి, దుఃఖంగా ఉంటే దుఃఖంగా ఉండండి. యాక్సెప్ట్ ఇట్, దాన్ని ఒప్పేసుకోండి. అది ఆ యాక్సెప్టెన్సే అద్భుతమైనటువంటి శక్తి ఇస్తుంది, మొట్టమొదటి శక్తి. అంచేత మొట్టమొదటి ఇది నేర్చుకున్న తర్వాత రెండో స్టెప్కి రండి. మీరు ప్రకృతి మీకు నేను నేర్పింది, అది నిన్న నేను మీకు చెప్పాను, ఇవాళ చెప్తున్నాను, యుగ యుగాలుగా చెప్తున్నాను నేను. ఇది మీరు చేసుకోలేకపోతున్నారు, మళ్లీ మీరు మామూలు వ్యక్తులుగా జీవిస్తున్నారు తప్ప సూర్యకిరణ విజ్ఞాన శోధకులుగా, రీసెర్చ్ స్కాలర్స్ గా మీరు జీవించటం లేదు. ప్రాక్టికల్స్ చేస్తూ ఉంటాం, యాసిడ్ పడుతుంది చేతిలో, చేయి కాలిపోయింది, రీసెర్చ్ మానుతున్నామా? ఏంటి మీ జీవితంలో ఉన్న పరిస్థితుల్లోకి సూర్యకిరణము ఆ నిర్మాణం ఎలా గావించింది, దాన్నే పుష్పక విమానం అంటాం మనం. ఈ విధమైనటువంటి అవగాహన మార్చుకోండి. రెండు రోజుల్లో ఎందుకు దీన్ని ఇంతగా చెప్పాల్సి వస్తుందంటే టైం అయిపోతుంది. లాస్ట్ ఇయర్ ఈ రామనవమి రోజులకి, ఇయర్ రామనవమి రోజులకి తేడా మీకు గుర్తుందా? లాస్ట్ ఇయర్ 11 రోజులు వచ్చింది, ఈ ఇయర్ లుప్తం అయిపోయింది, ఫాస్ట్ అయింది తేడా. అది గమనించండి, ఎందుకు వచ్చింది ఆ తేడా. అంచేత రామాయణం యొక్క విజ్ఞానంలో, ఆ రామాయణం యొక్క జీవిత విధానంలో సూర్యకిరణాలను గమనించండి. మీరు బాలకాండలో సూర్యకిరణాలను గమనించండి, అయోధ్యకాండలో సూర్యకిరణాలను గమనించండి, సూర్యకిరణాలను గమనించండి, వ్యక్తుల్ని గమనించకండి. మీరు ఎప్పుడైతే మీరు వ్యక్తులను గమనించకుండా సూర్యకిరణాలను గమనిస్తారో, రామాయణంలో ఉన్నటువంటి ప్రతి చరిత్ర మీ శరీరంలో కనిపిస్తుంది, ఖచ్చితంగా కనిపిస్తుంది. మామూలు ఆషామాషిగా మీరు లంక పెట్టుకోవటం కాదు, ఖచ్చితంగా అది అక్కడే ఉంటుంది, మళ్ళా ఎక్కడికో వేరువేరుగా మారదు. చాలాసార్లు నేను మీకు చెప్తాను కదా, వర్షం కురుస్తుంది, ఎండాకాలం తర్వాత వర్షం కురుస్తుంది, వర్షం కురిసినప్పుడు ప్రకృతిలో ఇంద్రధనస్సులు ఏర్పడతాయి. వర్షం కురవటం అయిపోగానే ఇంద్రధనస్సు భంగం అవుతుంది. సూర్యకిరణాల యొక్క శక్తి, నాగలి దున్నేటటువంటి దాన్ని, టెక్నికల్ పేర్లు నాకు తెలియదు, దాన్ని సీత అని కూడా అంటారట, సీతారామ కళ్యాణం. ఇంద్రధనస్సు యొక్క భంగము తర్వాత ప్రకృతిలో జరిగేది. మరి మీలో ఒకటి గుర్తుంచుకోండి, ప్రకృతిలో ఏది అయితే ఒక సంవత్సర కాలంలో జరుగుతుందో మీలో ఒక ఉచ్ఛ్వాస నిశ్వాసంలో జరిగిపోతుంది. మళ్లీ ఈ ఫార్ములా గుర్తుంచుకోండి, ఈక్వేషన్ గుర్తుంచుకోండి, ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. లలితా సహస్రనామే మిమ్మల్ని చదవమన్నది అందుకు ఉపయోగించుకుందాం. రేపు ఇప్పుడు పట్టుకుంటూ కూర్చోండి. నాకు కావాల్సింది ఏంటంటే సిలబస్ ముందు ఎంటర్ అయిపోవటం కంప్యూటర్లో. ఈ 9 రోజుల్లో నేను చేసేటటువంటి విలక్షణమైనటువంటి ప్రయోగం అది, మీకు అర్థం తెలుసునా తెలియదా నాకు అనవసరం. దూర్చేసా బుర్రలోకి తర్వాత మిల్లిమిల్లిగా ఈ సంవత్సర కాలంలో దాన్ని బయటకు తీసుకుందాం అవసరం వచ్చినప్పుడు. తర్వాత ఎప్పుడైనా చేసుకోవచ్చు కదా మాస్టర్? కుదరదు. నవరాత్రుల్లోనే ఏదైనా దూర్చగలం కానీ మానవ శరీరంలో మిగతా టైం అప్పుడు దూర్చలేము. దానికి సహకరించమంటున్నాను నేను మిమ్మల్ని మీకోసమే. అంచేత ఏంటా ఫార్ములా నేను చెప్పింది? బాహ్య జగత్తులో ఎండాకాలం అయిపోయింది. ఎండాకాలం అయిపోయిన తర్వాత వర్షాకాలం వస్తుంది. అప్పుడు నాగలి యొక్క దున్నుతో ఉంటే సీత బయట నుంచి విశ్వకర్మా కిరణాలు, పర్జన్యము అంటే సూర్యకిరణాలు, వర్షం కాదు. అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మనం వేదాల గురించి క్లాసులు తీసుకుంటాం. ఈ ఎండాకాలంలోనే వేద క్లాసు స్టార్ట్ చేయాల్సి వస్తుంది. దేర్ ఇస్ నో అదర్ వే. 2000 లోపల వేదిక్ కాన్సెప్ట్స్ క్లియర్ చేయాలి అంటే తప్పదు అది. అంచేత దానికి కూడా ప్రిపేర్ అవ్వండి. మీలో చాలా మంది ఎన్నిసార్లు వస్తాం మాస్టారు, నన్నే చేయమంటాం ఎన్నిసార్లు వస్తాయి, ఎన్నిసార్లు పరీక్ష రాయమంటాం మాస్టారు, మార్చి సెప్టెంబర్ ఎన్నిసార్లు రాయమంటారు, రాయండి, నేనేం చేస్తాను. అంచేత దానికి కూడా మీరు ప్రిపేర్ కండి. ఆ వేద విజ్ఞానం యొక్క క్లాసెస్ కి ఎప్పుడు స్టార్ట్ చేస్తానో అన్నది మాత్రం ప్రస్తుతం నాకు తెలియదు. కానీ ఆ పర్జన్య వర్షం ఎప్పుడైతే సీతను కలుస్తుందో, దున్నుతోన్నటువంటి నాగల్ని కలుస్తుందో, ఇంద్రధనస్సు బ్రేక్ అవుతుంది. అదే రామాయణంలో మనం శివధనుర్భంగంగా చెప్పాం. శివ అంటే మంచివాడు అని. రావణాసురుడు దాన్ని ఎత్తలేడు. మనస్సు, 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలను ఉపయోగించి మీరు ఈ రామాయణ తత్వాన్ని, సూర్యకిరణ విజ్ఞానాన్ని తెలుసుకోలేరు. రావణాసురుడు కాదు, ఇంకో మహాబలవంతుడు కూడా ఎత్తలేడు. కానీ 16 ఏళ్ల చిన్న యువకుడు విశ్వామిత్రత్వము అనేటటువంటి లక్షణం ఉంటే రాయిలో కూడా ఒక స్త్రీమూర్తిని చూడగలిగితే కుడిపాదం యొక్క అంగుష్టంలో అహల్య, దాని గురించి వివరణ చేసే టైం లేదు. కానీ ఆ రామాయణం యొక్క విశిష్టత సంవత్సర కాలంలో ఎలా జరుగుతోందో మీ శరీరంలో ఒక శ్వాసలోనే అది జరుగుతూ ఉంటుంది అనుక్షణము. మీరు అది గమనించుకోవటానికి ఈ వివరణ ఇస్తున్నా నేను. అది అర్థమైపోతే చాలు. కళ్ళు మూసుకుని ఋషులు చేసేది, కళ్ళు మూసుకుని మీరు చేయకుండా ఉన్నది అది. ఒకసారి శ్వాస లోపలికి వెళ్లి శ్వాస బయటకు వస్తే రామాయణం జరిగిపోవాలి, మహాభారతం జరిగిపోవాలి. జరుగుతుంది, ఎందుకు జరగదు? ఖచ్చితంగా జరుగుతుంది. నేను ఋషులే మూర్ఖులేండి. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. నువ్వు కళ్ళు మూసి తెరిస్తే భువనాలు వచ్చి వెళ్లిపోతూ ఉంటాయి. భువనాలని పాజ్ నొక్కితే ఆగిపోతాయి. దేవత అనిమేషులు రెప్పపడదు వాళ్ళకి, పాజ్, వాళ్ళ జీవితం అక్కడే ఆగుతూ ఉంటుంది. జర మళ్ళా వాళ్ళకి మార్పు రావాలి అంటే ఎక్కడికి రావాలి వాళ్ళు? మళ్ళా మానవ శరీరధారులు రావాలి వాళ్ళు. ఈ విశేషాన్ని అర్థం చేసుకోండి. భావావేశానికి లోను కాకండి, గాభరా పడకండి. ఇంత పెద్ద విజ్ఞానం మాకు వస్తుందా? ఉన్నది. వస్తుందా ఏంటి? మళ్ళా మీకు అప్పిచ్చి పోగొట్టుకోండి. మీ శరీరంలో ఉన్నటువంటి ఆ ధర్మాలను, మీ శరీరంలో ఉన్నటువంటి ఆ రహస్యాలను. అందుకే ఈ శృణు గుహ్యతమం శాస్త్రం. గుహ్యతమం మీ శరీరంలో ఉన్నదే ఇది. కొత్తగా మేమేమీ చెప్పటం లేదు, లేనిది మీకు చెప్పలేము. మీ శరీరంలో లేనటువంటి విజ్ఞానం మేము చెప్పినా మీకు వంట పట్టదు. ఏం లాభం? స్టమక్ లేదనుకోండి మీకు, మేము ఎంత తిండి పోస్తే ఏం లాభం? ముందు కడుపు అంటూ ఉంటే అందులో కావలసినంత న్యూట్రియంట్స్ అవి పోయగలం. అంచేత ఈ సూర్యకిరణ విజ్ఞానము, వేద విజ్ఞానము, ఈ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అన్నీ కూడా మనలోనే, నీ శరీరంలోనే, ప్రతి ఒక్కడి శరీరంలోనే ఉన్నాయి. దీన్ని మీరు కన్విన్స్ కండి. ఈరోజు అవగాహన చేసుకోండి దీన్ని. ఇది మనం మాట్లాడుకోపోయేటువంటి విషయము, ఇది మాత్రమే మనం మాట్లాడుకోపోయేటువంటి విషయం. ఇది దాటి మనం బయటకు వెళ్లాం, శరీరాన్ని దాటి బయటకు వెళ్లము కనుక శరీర మాధ్యం కలు ధర్మ సాధనం అన్నాడు. అంతేత శరీరం ద్వారా ధర్మాన్ని నువ్వు సాధించవు, శరీరమే ధర్మము. రామో విగ్రహవాన్ ధర్మం, వేరే ధర్మం లేదు ఎక్కడ. అవగాహన చేసుకోండి, ఆ చెప్పే స్ట్రెస్ ని అవగాహన చేసుకోండి. ఆ రహస్యాలు అంతే, ఇంతకంటే ఏం లేదు పెద్ద రహస్యాలు. కానీ తెలిసిన తర్వాత ఉపయోగించుకోవడానికి టైం పడుతుంది. సైకిల్ తొక్కటే ఎంత? 2 సీట్ మీద కూర్చో ప్యాడల్ వేసి తొక్కే అంటాం, తొక్కు, టైం పడుతుంది. ప్రాక్టీస్ కి టైం పడుతుంది, సాధనకి టైం పడుతుంది, కానీ విషయం అవగాహన చేసుకోవడానికి అసలు టైం పట్టదు. ముందు అదే అర్థం చేసుకోండి, అది దీక్ష అంటే. గురువు ఎప్పుడైతే మీకు దీక్ష ఇస్తాడో మీకు అవగాహన అయిపోయింది, ఇది మేము చేయవలసినటువంటి లక్ష్యము. 3 సంవత్సరాల్లో చదువుతావో బీఎస్సీ, 10 ఏళ్లలో చదువుతావో చదువు మానేస్తావో అది మీ ఇష్టం, అది వేరే విషయం. కానీ బీఎస్సీలో ఇది చదవాలి అని మీకు ఎలా తెలుసో, రామాయణము, మహాభారతము, భాగవతము, ఈ సూర్యకిరణ విజ్ఞానమే, సూర్యకిరణ విజ్ఞానమే చెప్తాయి తప్ప మిగతావేమీ చెప్పవు. అంచేత ఎప్పుడు ఉదాహరణ ఇచ్చినా ఏం చెప్తాడు, ఎరిభా సదృశి సాస్యాత్, యా భా, ఆ వెలుతురు ఎలా ఉంది అంటే సూర్యుడితో సమానంగా ఉంది, 1000 సూర్యులు ఉదయించినట్టుంది, 100 సూర్యులు ఉదయించినట్టుంది, అది డిపెండ్స్. కానీ 1 క్యాండిల్ పవర్ లైట్ అయినా, 1000 క్యాండిల్ పవర్ లైట్ అయినా వెనకాతల ఎలక్ట్రిసిటీ ఒకటే, నియమాలు ఒకటే. మీ బెడ్ లైట్ వెలిగించుకోవడానికి వేరే కనెక్షన్, ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు కావాల్సిన సెర్చ్ లైట్ కనెక్షన్ అంతా అదే కరెంట్. ఆ సూర్యకిరణ విజ్ఞానాన్ని, రామా అనే శబ్దంలో ఉచ్చరింపబడేటువంటి ఆ సూర్యకిరణ విజ్ఞానాన్ని ఓంకారంతో శరీరాన్నే ధనస్సుగా మార్చి, ఇంద్రియాలనే బాణంగా మార్చి వేసేటటువంటి ఆ రహస్యాన్ని ఇవాళ అర్థం చేసుకోండి. మన సిలబస్ అదే, దాని కొరికే మానవ జీవితం ఎత్తాము. కానీ మానవ జీవితం ఉన్నప్పుడు ఈ మానవ జీవితంలో ఉన్నటువంటి విచిత్రత ఏంటి అంటే, మనం సైంటిఫిక్ లాంగ్వేజ్ లో దీన్ని సెల్ఫ్ ఆర్గనైజింగ్ సిస్టమ్ అని పిలుస్తాం. సెల్ఫ్ ఆర్గనైజింగ్ సిస్టమ్ అంటే తన ఆహారాన్ని తనే సంపాదించుకుంటుంది, ఏది తినకూడదో దాన్ని బయట గెంటేసుకుంటూ ఉండంటే ఏంటి, తన సిస్టమ్ ని తనే వ్యవస్థగా ఉంచుకుంటుంది. సెల్ఫ్ ఆర్గనైజింగ్ సిస్టమ్ అంటే అది. ఈ ఓంకారము, ఈ క్లీమ్, ఈ శ్రీము, ఈ హ్రీము మీకు సూర్యకిరణ విజ్ఞానానికి తగినట్టుగా శరీరాన్ని ఆర్గనైజ్ చేసేటటువంటి సామర్థ్యం కలిగినటువంటివి కనుక వీటిని బీజమంత్రాలు అంటారు. అది కూడా మీరు అర్థం చేసుకోండి, ఎందుకు క్లీమ్ బీజ సాధన ఇదంతా చెప్పడానికి ముందు మీ చేత చేయించవలసి వచ్చిందో. కానీ యాజ్ యూజువల్ ఎప్పుడు రేసింగ్ అగెనిస్ట్ టైమే కనుక మీకు కావలసినంత టైం నేను ఎప్పుడూ ఇవ్వలేను, ఇంకా భవిష్యత్తులో కూడా ఇవ్వలేను. కానీ ఇది మీకు అర్థమైపోతే దీనికి సంబంధించినటువంటి పుస్తకాలు, దీనికి సంబంధించినటువంటి జ్ఞాన విజ్ఞానము, మీరు రామాయణ 10 మినిట్స్, దీనికి రామాయణ మహాభారతాలలో సూర్యకిరణ విజ్ఞానాన్ని మీరు చదవటం మొదలెట్టండి. కానీ దీన్ని చదవటం మొదలెట్టాలి అంటే ఎప్పటి నుంచి మొదలెడతారు మీరు? తక్షణమే. అంటే భగవద్గీతలో ఉన్నటువంటి సూర్యకిరణ విజ్ఞానం, భాగవతంలో ఉన్నటువంటి సూర్యకిరణ విజ్ఞానము, భా అంటేనే వెలుతురు, వెలుతురు అంటేనే కిరణాలు, భారత అంటేనే అర్థం కిరణాల మీద ప్రేమ ఉన్నటువంటి వ్యవస్థ. ఇది మర్చిపోయాం మనం, మళ్లీ ఎక్కడికో డైవర్ట్ అయిపోతా కుండల్ని, మళ్ళా కన్ఫ్యూజన్. రామాయణం మళ్ళా, మళ్ళా లలితాదేవి గొప్పదా, రాముడు గొప్పవాడా, కన్ఫ్యూజన్. హనుమంతుడు గొప్పవాడా, రాముడు గొప్పవాడా, హనుమంతుడు సేవకుడు, రాముడు మాస్టరు. సూర్యకిరణాలు కాళ్ళు గొప్పవా, చేతులు గొప్పవా, అవసరాన్ని బట్టి ఏది గొప్పదో. చేతులు అవసరం వచ్చేప్పుడు కాళ్ళను ఉపయోగించాం, కాళ్ళను లేనప్పుడు చేతులు ఉపయోగించాం, చేతులను ఉపయోగిస్తున్నప్పుడు కాళ్ళను ఉపయోగించాం. ఈ విషయాన్ని అర్థం చేసుకుని రామాయణంలో శిరస్సు నుంచి కాళ్ల వరకు సూర్యకిరణ విజ్ఞానాన్ని చెప్పించాడు. రామరక్షా స్తోత్రం యొక్క గొప్పతనం అది, పట్టుకోండి దాన్ని. ఇవాళ రేపు ఎల్లుండి కూడా మీరు చదువుతారు కదా, రామరక్షా స్తోత్రంలో ఉన్నటువంటి ఆ సూర్యకిరణాలను పట్టుకోండి, డైరెక్ట్ గా చెప్తాడు, చాలా అద్భుతంగా చెప్తాడు. మామూలుగా కూడా చెప్పాడు, గర్జిస్తున్నాడు అంటాడు. గర్జమే, గర్జించటం అంటే తెలుసు కదా, పడుకున్న వాడిని కూడా లేపేటటువంటిది. మరి మనలో ఉన్నటువంటి నిద్రాణమైనటువంటి ఆ దేవతాశక్తులను ఎలా లేపాలి, ఏమి చేయాలి? రామరక్షా స్తోత్రంలోనే ఉంది, హనుమాన్ చాలీసాలో కూడా ఉంది. హనుమాన్ చాలీస ఇది కాకుండా ఆదిత్య హృదయంలో కూడా ఉంది. కానీ ఆదిత్య హృదయం వాటిలో ఉన్నటువంటి శ్వాస లోపలికి వెళ్తూ బయటకు వస్తున్నప్పుడు జరిగే సంఘటనలు అని దయచేసి మళ్లీ మరొకండి. రామరక్షా స్తోత్రంలో మీరు చదివేదైనా, తులసీదాసు రాసినటువంటి రామచరిత మానసు మీరు చదివినా, హనుమాన్ చాలీసా మీరు చదివినా, ఎంఎస్ రామారావు గారు పాడినటువంటి సుందరకాండ అవి మీరు చదివినా, ఆధ్యాత్మికత పేరుతో ఏది ఈనాడు భారతదేశంలో కాని ఇతర దేశాల్లో కాని చలామణి అవుతోందా, ఆధ్యాత్మికత అనేటటువంటి పేరుతో అవంతా కూడా సూర్యకిరణ విజ్ఞానాలే ఒకే శ్వాసతో లోపలికి వెళ్ళిపోయి బయటకు వచ్చేస్తూ ఉంటుంది. నిరంతరము నిరంతరము జరిగేటటువంటి ప్రక్రియ ఇది. ఇంద్రధనస్సు శివధనుర్బంధం, సీతారామ కళ్యాణము ప్రకృతిలో ఉన్నటువంటి పర్జన్యము, దున్నుతున్నటువంటి భూమిలోకి ప్రవేశము, క్రమక్రమంగా సంఘటనలన్నీ జరుగుతూ ఉంటాయి. పంట చేతికి రావటం మొదలెడుతుంది, చివరికి సంక్రాంతి వస్తుంది, పంట కోసేస్తాం మనం. పంట కోసేశాక కోసినటువంటి పంట దగ్గర మిగిలేదేంటి? మనకి కుష మిగులుతుంది, గడ్డి మిగులుతుంది, కుశలవులు మిగులుతారు. మళ్లీ ఆ కుశలవుల నుంచి ద సైక్లిక్ ప్రాసెస్, ద రామాయణ కంటిన్యూస్. కానీ ఒక సంవత్సర కాలంలో జరిగినటువంటి ఈ రామాయణం, టూకీగా చెప్పబడినటువంటి రామాయణం, విశాలంగా 24,000 శ్లోకాలలో వాల్మీకి రాస్తే మనలో చాలా మంది గాభరా పడిపోయి పండితోత్తములు చెప్పేదేంటి అంటే నాశనమైపోయాయి, ప్రక్షిప్తమైపోయాయి, కొన్ని శ్లోకాలు దొరకటం లేదు, వేలాది వేలాది శ్లోకాలు దొరకటం లేదు, దొరుకుతున్నాయి, దొరుకుతాయి. మీరు ఆ పాయింట్ వరకు వెళ్తే మిగతా శ్లోకాలు మీకు కనిపిస్తాయి. భగవద్గీత గురించి చాలా మంది చెప్పుకునేది ఏంటి అంటే ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి భగవద్గీతలో అంటే 18 అధ్యాయాలు. కానీ రామాయణాన్ని చదివినటువంటి వ్యక్తికి భగవద్గీతలో 18 అధ్యాయాలు కాదు, 24 అధ్యాయాలు కనిపిస్తాయి, వస్తాయి. ఇక్కడే ఉన్నాయి ప్రకృతిలోనే ఆ 24 అధ్యాయాలు భగవద్గీతలోవి. కానీ ఈ కాన్సెప్ట్స్ ఎందుకు చెప్తున్నాను అంటే లుప్తమైపోయినవి ఎలా దొరుకుతాయి మనకి? ఏమీ లుప్తం లేదు, తప్పు చెప్తున్నాను నేను, లుప్తమయ్యే నాశనం లేదు. నాశనమైనవి ఎలాగో దొరకవు, లుప్తమైనవి గ్యారంటీగా దొరుకుతాయి. ఈ పదాలు భౌతిక శాస్త్రవేత్తలు పట్టుకుంటున్నారు, కానీ మనం పట్టుకోలేకపోతాం. శాస్త్రవేత్తలు డిస్కవర్ చేస్తూ ఉంటారు. డిస్కవర్ చేయటం అంటే ఉన్నది మళ్ళా చూడటమేగా, మూత తీయటం, లేకపోతే రీసెర్చ్, మళ్లీ ఏం చేస్తూ ఉంటారు, మళ్లీ మళ్లీ వెతుకుతూ ఉంటారు. మళ్లీ మళ్లీ ప్రతి ఒక్కడు వాడి వాడి శరీరంలో ఈ రామాయణాన్ని, సూర్యకిరణ విజ్ఞానాన్ని, వాళ్ల వాళ్ల శరీరంలో ఈ మహాభారతాన్ని, వాళ్ల వాళ్ల శరీరంలో ఈ భాగవతాన్ని దర్శించటానికి ఈ సూత్రాలు చాలు అని నా నమ్మకం. ఇంతకంటే ఎక్కువేం చెప్పకలే. మీకు ఉన్నటువంటి అవగాహనతో, మీకు ఉన్నటువంటి జ్ఞానంతో ఖచ్చితంగా మీరు ఈ కిరణ విజ్ఞానాన్ని మీరు పట్టుకోగలరు. దూర్వాసుడు, దూర్వ, గడ్డి, విశ్వామిత్రుడు అదొక మానసిక స్థితి, వశిష్ఠుడు అదొక మానసిక స్థితి, కశ్యపుడు చూసేవాడు పశ్చక కశ్యపగా మారుతుంది. మీరు అనాలిసిస్ చేసుకుంటూ కూర్చోవాలి. కానీ ఇవంతా ఇదంతా చెప్పడానికి ఉద్దేశం, నా ఉద్దేశం ఏంటి అంటే ఇంత విశాలమైనటువంటి జ్ఞానము మీకు తెలుసు, గుర్తించాలి. మళ్ళా మీరు మీ శరీరం గురించి మీకు తెలుసుకోవటానికి ఎవరిని చెప్పాలి? ఎవరిని అడగక్కర్లే, మిమ్మల్ని మీరు దర్శించుకోండి. సప్త ఋషుల యొక్క పేర్లతో మన జ్ఞానేంద్రియాలకి ఉన్నటువంటి సమన్వయాన్ని నేను మీకు అనేక సార్లు చెప్పాను. 2 చెవులు, 2 కళ్ళు, 2 నాసికారంధ్రాలు, 1 నోరు. ఇందులో ఉచ్చారణ చేయగలిగే, శబ్దాన్ని ఇవ్వగలిగేటటువంటిది ఒకటి మాత్రమే, మిగతా 6 ఇవ్వలేవు మీకు. ఒక సహస్రారమే శబ్దాన్ని ఇవ్వగలదు. సహస్రారం కింద ఉన్నటువంటి 6 చక్రాలు శబ్దాన్ని ఇవ్వలేవు. మరి ఇదంతా ఏంటి, ఈ గందరగోళం అంటే ఏంటి, శబ్దం ఎక్కడి నుంచి వస్తోంది? విశ్వం దర్పణ దృశ్యమాన నగరి, రకరకాలైనటువంటి ఎక్స్ప్లెనేషన్స్. కానీ మొత్తము ఈ శరీరమే, శరీరంలో ఉన్నటువంటి 6 చక్రాలే. ఇది నేను మీకు ఇవాళ చెప్పగలిగి ఉంటే మొత్తం రహస్యం మీకు చెప్పేశాను నేను. దీన్ని మీరు వివరణాత్మకంగా అవస్థపడి నేర్చుకోండి. మీరు ఏ స్థితిలో ఉన్నా, ఏ వయస్సులో ఉన్నా, ఏమీ పర్వాలేదు. లడ్డు చుట్టి ఉన్నా, విరిగిపోయి ఉన్నా, రుచి అదే, లడ్డువే అది, కొరుకు నువ్వు తింటూ ఉంటావు, ఏం పర్వాలేదు. అంచేత నా వయసు ఎంత, నేను చిన్నవాడినా పెద్దవాడినా, నాకు చదువు ఉందా చదువురాదా, దీని గురించి మీరేమీ అవస్థపడక్కర్లే. మీ శరీరంలో జరిగేటటువంటి మార్పుల్ని గుర్తించడానికి మీకు చదువు ఎందుకు? అసలు చదివే అడ్డంగా అవుతుందేమో. ఈ బ్యాక్గ్రౌండ్తో, ఈ అవగాహనతో మనము రామనవమి యొక్క హ్రీం సాధనలోకి ప్రవేశించబోతున్నాం. ఇంతవరకు నేను చెప్పింది హ్రీం సాధన. అంచేతే బీజాలు పడిపోవాలని కదా నేను చెప్పేది. శ్రీం సాధన అనే పేరు ముందు చెప్పుంటే మీరు ఎలా రియాక్ట్ అయ్యేవారు, అందుకే తర్వాత చెప్పాను నేను. ఇది శ్రీం సాధన కళ్యాణము, షట్చక్రాల యొక్క సాధన. ఒకే బాణముతో ఏడు తాటి చెట్లను కొట్టివేసగలిగేటువంటి సాధన, వాలిని సంహరించగలిగేటువంటి సాధన, మన చిత్త వృత్తుల్ని నిరోధించగలిగేటువంటి సాధన, మన శరీరంలో ఉన్నటువంటి మనస్సును బుద్ధిని దాటి చిత్తంలోకి ప్రవేశించేటువంటి సాధన శ్రీ. ఇది కాక ఇంకొక చిన్న రహస్యం ఉంది, పట్టాభిషేకం. దాని యొక్క బీజాలు కూడా ఇవాళ పడిపోతే రేపు ఎల్లుండిలో దాని గురించి మనం మననం చేయవచ్చు అనే నా ఉద్దేశం. పట్టాభిషేకంలో జరిగేటటువంటి పిక్యులారిటీ కొంచెం అర్థం చేసుకోండి. లక్ష్మణుడు కిందనున్నటువంటి ఐదు చక్రాలు, సీత ఆజ్ఞాచక్రము. పెళ్లి అయింది, సీతారామ కళ్యాణం జరిగిపోయింది. జరిగిపోయిన తర్వాత పట్టాభిషేకానికి ముందు ఏం జరుగుతుంది అంటే సీతారాముడు విడిపోతారు. సహస్రారం వేరుగా ఉంటుంది, ఆజ్ఞాచక్రం వేరుగా ఉంటుంది. ఆజ్ఞాచక్రము నుంచి సహస్రారం వరకు జరిగేటటువంటి సమరము, వనవాసము, భయంకరమైనటువంటి యుద్దం చేయాల్సి వస్తుంది. అక్కడ ఇక్కడ కాదు, మీరు ముందు ఆజ్ఞాచక్ర స్థితిలోకి వెళ్లగలగాలి. ఆ తర్వాత రామరావణ యుద్దం పూర్తి అవుతుంది. పూర్తి అయిన తర్వాత పట్టాభిషేకం జరుగుతుంది. ప్రతి సంవత్సరము జరిగేటటువంటి ఈ అద్భుతమైనటువంటి నిత్య నూతనమైనటువంటి ప్రక్రియ రామ నవరాత్రుల్లో మనం చదువుకోవాలి, సాధన చేసుకోవాలి. అలాంటి అవకాశము పై రామనవమికి ఖచ్చితంగా వస్తుందని ఆశిస్తూ దానికి మీరు ఇంకా ఎక్కువగా రకరకాలుగా సహాయపడవలసి వస్తుంది. అది ఎలాగవుతుంది? మీరందరూ కూడా ఆ వాయుపుత్రులు, రామ సేవకులైనటువంటి వాళ్ళగా ఎలా మారుతారు, ఎలా మారుతాం అనేది ఆలోచించుకుంటూ ఒక్కసారి కళ్ళు మూసుకోండి. ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథ్వీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయాః. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖమాప్నుయాత్. అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః.